జై మహాకాల్. ఇది April 13, 2003 జిల్లల మూడులో జరిగిన ప్రోగ్రాం. జై జై మహాకాల్.
భారతీయ చరిత్రలో ఈ రాబోయే 5-6 ఏళ్ళు చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రపంచంలో అన్ని చోట్ల యుద్ధాలు జరుగుతున్నాయి. ఇప్పుడే కాదు యుద్ధాలు జరుగుతుంది, గత 14 ఏళ్ల బట్టి మనం చూస్తే ఎక్కడో అక్కడ ఎవరో ఒకళ్ళు కొట్టుకుంటూనే ఉన్నారు నేషన్ దేశాలు. ఈ కొట్టుకోవటం అనేది ఒక ఆధ్యాత్మిక దృష్టికోణంతో కనుక మనం చూడగలిగితే ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధంలో విచిత్రమైనటువంటి కండిషన్ ఉంది. అదేంటంటే ఎవరి మీద నువ్వు యుద్ధానికి వెళ్తున్నావో వాళ్ళకి సదుపాయాలు కూడా నువ్వే చేయాలి. హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్ అని చెప్తున్నావు, అది ఇదివరకు లేదు, ఎప్పుడు ఉండేది, కానీ ఇక్కడ అది ప్రయారిటీ. కరెక్ట్ గా అందలేదు, కరెక్ట్ గా జరగలేదు, అది వేరే విషయం. ఆ తేడా మనం చూసుకోవాలి. జీవితంలో తేడా ఎక్కడ వస్తుందో, ఆ తేడా రావటానికి ఆధారభూతమైనటువంటి కేంద్రము భారతదేశం. ఇది అర్థం చేసుకోండి ఏం చెప్తున్నాను. ఇవాళ ఇక్కడ మనం మాట్లాడుకున్నటువంటి మాటలు రేపు రాబోయే 5 సంవత్సరాల తర్వాత యూనివర్సిటీలో చెప్పబడతాయి. ఈ విషయం డిస్కస్ చేసుకోబడుతుంది సోషలాజికల్ గా, ఆంథ్రోపోలాజికల్ గా, జియోలాజికల్ గా, బొటానికల్ గా. తెలిసి వాడుతున్నాను నేను సైన్స్ లెక్చరర్ని కనుక ఈ మాటలేదో ఊకదంపుడుగా ఒక సీక్వెన్స్ లో చెప్పేయాలి కనుక నేను చెప్పటం లే. మొట్టమొదట నేను చెప్పింది ఏంటంటే సోషియాలజికల్ గా, తర్వాత ఏం చెప్పానంటే ఆంథ్రోపోలాజికల్ గా, అంటే మానవ శాస్త్ర మానవ పరిణామ క్రమ విజ్ఞానాన్ని ఆంథ్రోపాలజీ అంటాం. దాని తర్వాత జువాలజీ, దాని తర్వాత బాటనీ. అది నేను చెప్పినటువంటిది. ఇది 4 వేదాలకి అమ్మ 4 అద్భుతమైన ఉదాహరణ ఇచ్చింది, కానీ మనం అది పట్టించుకోం. ఇంత పెద్ద పెద్ద మాటలు అమ్మ 4 తేలికైన మాటల్లో చెప్పింది. చీకురు, రొక్కలి, తిరగలి, చాట, 4 వేదాలు ఉందమ్మ. ఇందాక నేను చెప్పిన 4 మన ఇళ్లలో ఎలా ఉపయోగించుకుంటున్నాం అన్నది చాటగా ఉపయోగించుకోం, దాన్ని సోషియాలజికల్ గా ఉపయోగించుకుంటాం. ఆ విజ్ఞానం మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. అంటే అమ్మ మాటలలో ఉన్నటువంటి వైజ్ఞానికత సైన్స్ రాబోయేటటువంటి సైంటిస్ట్ చెప్తారు. యూత్ ముఖ్యంగా ఇలాంటి పిల్లవాళ్ళు గ్యారంటీగా చెప్తారు వాళ్ళ యుగం కనుక అది. దానికి కావాల్సినటువంటి బీజాలు ఇంకాస్త కొంచెం వయసు ఉండి ఇప్పుడు 20-25 ఏళ్ల మధ్య ఉన్నటువంటి వాళ్ళు ఈ యాంగిల్ని చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఏమని గమనించుకోవాలి? శివశక్తి ఆయుక్తో ఇది భవత్ శక్త ప్రభవితం. ఇది సౌందర్యలహరిలో మొదటి శ్లోకం. మొత్తము అమ్మ రహస్యం మనం అర్థం చేసుకోవాలి అనుకుంటే ఈ శ్లోకం మనకి గుర్తుండాలి. గురువులకి గురువు అమ్మ అన్నది సమాచారం. అది ఎందుకంటే గురువు కూడా ముందు ఎవరో అమ్మకు ఉండాలి, అమ్మ పుడితేనే కదా గురువు అవుతాడు. ఆ లాజిక్ అర్థం చేసుకునేది మీరు మామూలు లాజికల్ గా ఆలోచించకండి, చాలా డీప్ గా వెళ్ళాలి మనం. ఏంటి అక్కడ మనం చూసేది? మొత్తము ఈ కాలము భారతదేశ స్వాతంత్రానికి పునాది వేసినటువంటి వాళ్ళు రామకృష్ణ పరమహంస. ఎవరిని ఉపాసన చేశాడు? అమ్మను ఉపాసన చేశాడు. రామకృష్ణ పరమహంస నేను ఈ బాధను భరించలేను మొర్రో. ఎంత పెద్ద గురువైనా వారి స్థాయిలో వాళ్ళకి బాధలు ఉంటాయి. అప్పుడు సరేలే నీ బాధను నేను పంచుకుంటాను అని సిద్ధిస్థాయి అన్నాడు. పంచుకోవటం అంటే అక్కడ సిద్ధిస్థాయి రామకృష్ణ పరమహంస గొప్ప అని నేనేమంటాను. యుద్ధం జరుగుతోంది, ఇద్దరున్నారు లీడర్స్, ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. ఈ సిద్ధి సాయికి ఉపాసనీ బాబా అని ఒక ప్రధాన శిష్యుడు ఉన్నాడు. ఉపాసనీ బాబా ఈ సూర్యుడిని పెళ్లి చేసుకునే ముందు మహాత్మా గాంధీ అక్కడ వచ్చాడు ఆయన దగ్గరికి. నీ స్వాతంత్ర సంగ్రామం కోసం నువ్వు ఇంత కష్టాలు పడుతున్నావు, అంత కష్టపడక్కర్లేదు నాయన, ఒక ఆరు నెలలు నా ఆశ్రమంలో నువ్వు ఉండిపో, స్వాతంత్రం వచ్చేస్తున్నాను విందన్నాడు. ఏడేళ్లు పట్టింది, ఆరు నెలల్లో కావాల్సింది. కానీ ఇది మాట ఎందుకు చెప్తున్నాను అంటే అక్కడ ఆయన కన్యాకుమారి విగ్రహం ప్రతిష్ఠ చేశాడు. ఉపాసన స్త్రీశక్తి మాతృశక్తి కన్యా రూపంలో రామకృష్ణ పరమహంస అమ్మ రూపంలో. ఇది ఇలా జరుగుతూ ఉంటే వివేకానంద యొక్క ఆత్మ అరవింద్లోకి జైల్లో ఉన్నప్పుడు వాసుదేవ సర్వనిధి అనేటటువంటి సూత్రాన్ని ఇస్తే స్వాతంత్ర సంగ్రామంలో మామూలు వ్యక్తిగా పాల్గొనకుండా ఒక యోగిగా పాల్గొంటాడు. మళ్ళీ అక్కడ ఏమి పెడతాడు, మదర్ సావిత్రి రూపంలో దర్శిస్తాడు అమ్మని. ఈ విధంగా అమ్మ యొక్క అనేక రూపాలను అనేకులు రకరకాల కోణాలలో చూశారు. ఈ కోణాలన్నీ కలిసిపోయినటువంటి రూపము అర్కపురిలో ఉంది. అర్క అంటే సూర్యుడు అని కూడా ఉంటారు. రేపు బొటానికల్ అని నేను చెప్పాను కదా, జిల్లేళ్ళు మూడి అనేటటువంటి పేరుకి ఇది ఎందుకు కేంద్రం కాబోతుందో అన్నది రాబోయేటటువంటి తరాలలో అర్థం చేసుకుంటారు. ఇప్పుడు అర్థం కాదు అది. కానీ మీరు ఇది గుర్తుంచుకోండి, ఈ రోజు ఇక్కడ మనం ఇది మాట్లాడుకున్నాం మనం. అంతేత మొత్తము ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ జగద్గురుపీఠం అందిస్తే ఇది న్యూక్లియస్ అవుతుంది, కేంద్రం అవుతుంది. కేంద్రం అవుతుందంటే కేంద్రం మహావృక్షంగా ఉండదు, కానీ కేంద్రం నుంచి అన్ని శక్తిధారలు వెలువడుతూ ఉంటాయి. ఆ వెలువడుతూ ఉండటానికి కావలసినటువంటి అమ్మ స్వరూపాన్ని మనం ఎలా గుర్తించగలము అంటే గురువులకి గురువు అవుతేనే. గురువులకి గురువు ఎలా అవుతుంది అనే దానికి అమ్మ యొక్క జీవిత చరిత్ర చూస్తే అమ్మకి గురువు అవదలుచుకున్న వాళ్ళందరికీ అమ్మే గురువు అయిపోయింది రకరకాల వాళ్ళకి. మీరు ఇంకాస్త జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే రమణ మహర్షికి అరవింద్కి అమ్మ యొక్క గైడెన్స్ ఎలా లభించి అన్నది కూడా వాళ్ళ జీవిత చరిత్రలోనే మీకు కనిపిస్తుంది. మనం ఆ దృష్టితో చూడం, ఏదో ఒక సంఘటన జరిగిపోయింది అనుకుంటాం. కానీ నిజత ఈ కేంద్రాన్ని ఈ శక్తిని నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నెలకి మూడు రోజుల పాటు వాతావరణంలో ఉంటే కాదు, మనమేం చేయక్కర్లే. ఇప్పుడు సూర్యుడి దగ్గరికి వెళ్ళాలి, సూర్యుడి యొక్క పోషణ కావాలి శక్తికి అంటే ఏం చేయాలి, ఏం చేయక్కర్లే. సూర్యుడికి తనకి మధ్య ఉన్న అడ్డు తొలగించుకుంటే కాదు, చెట్టు నీడలో ఉందనుకోండి సూర్యుడు యొక్క ఎఫెక్ట్ కాదు, నీడలో లేకపోతే అంతే కదా, ఏం చేయక్కర్లే. సూర్యుడు ఎలాగో ఉంటాడు అక్కడ, అంటే అమ్మ ప్రభావం ఇక్కడ ఉంటుంది. మన అహంకారాలు అనేటటువంటి ముసుకుని తీసేయాలి, మన ఆలోచనలు అనేటటువంటి ముసుకుని తీసేస్తే అమ్మ ఎలాగో నిన్ను ప్రోత్సహి చేస్తుంది. మనం చేసే తప్ప ఎక్కడ వస్తుంది అంటే ఎంతన్నా కూడా మన దృష్టికోణం పెడతాం. మరి మన దృష్టికోణం పెట్టకుండా ఎలా ఉండగలం, అది కూడా అమ్మనే ప్రార్థన చేయాలి. మనమే మార్చేసుకోగలిగితే ఇంకా అమ్మ అక్కర్లే, మనకి గురువులు అక్కర్లే. ఇంకా మనం చేయగలగం అనుకునే చేయగలము మార్చుకోగలము అనే అహంకారాలు వద్దు. కానీ ఏంటి అమ్మ, ఇది కేంద్ర బిందువు అని మాకు అర్థం అవుతుంది. అన్నిటికంటే గొప్ప అమ్మ యొక్క ఇంకో ఉదాహరణ నేను ఏం చెప్తాను అంటే, గురువులందరూ వాళ్ళ సమాధి నుంచి పలుకుతారు అంతే కదా. రాఘవేంద్ర స్వామి కావచ్చు, సిద్ధి సాయి కావచ్చు, వెంకటేశ్వర స్వామిది కూడా సమాధి. అది చాలా మంది ఎందుకు గుర్తించారు, కానీ ఆయన భూమిలోకల్లో అక్కడ మనిషిలాగే తిరిగాడు, తిరిగాక చిల అయిపోయాడు. రేపు సిద్ధి సాయిది కూడా 5000 సంవత్సరాలు పోతే ఇది మర్చిపోతాం మనం, ఆయన మానవీయ యొక్క రూపం. కానీ అమ్మలో ఉన్నటువంటి తమాష ఏంటంటే ఇతరులకి సమాధి స్థితి తీసుకొచ్చి ఆ సమాధి మిగతా గురువులు కోరిక ఎలా తీర్చుకుంటున్నారో మీరు అక్కడ కోరికలు తీర్చుకోండి అంటున్నారు, ఆ గొప్పతనం మీరు గుర్తించగలిగారా, ఎలా అర్థమవుతుందని చెప్పింది. సిద్ధిసాయి తన సమాధి, రాఘవేంద్ర స్వామిది తన సమాధి, అంతే కదా. గొప్పవాళ్ళే వాళ్ళు. నేను వాళ్ళ గొప్పతనం గురించి ఏం మాట్లాడటం లేదు, వాళ్ళు చాలా చాలా గొప్పవాళ్ళు మనకంటే. కానీ అమ్మ గొప్పతనం ఏంటి, ఒక శరీరాన్ని సహస్రాల జాగరణ చేసి మీరు ఆ కథ చదివితే అప్పుడు చీకటి వచ్చింది. అప్పుడు చాలా మందికి ఆ హైమ యొక్క శరీరంలో లైఫ్ ఫ్లో అవటం చూశారు, గమనించలేవారు. అంటే ఏంటి, రిసరక్షన్ అనమాట క్రైస్తవు. అలా చాలా జరిగాయి అమ్మ జీవితంలో. కానీ చెప్పదు కదా ఏమి వేషాలు నటన. అంచేత అమ్మ యొక్క గొప్పతనం ఏంటంటే, ఒక మానవ శరీరానికి సమాధి స్థితి కల్పించి ఆ సమాధి మీ కోరికలు తీరుస్తుంది. మిగతా గురువులు వాళ్ళ సమాధి నుంచి చేస్తే ఆవిడ ఒక శరీరానికి ఇవ్వగలిగితే ఎంతమందికి ఇవ్వగలదని మన గొప్పతనం ఎప్పుడు అర్థం చేసుకుంటాం మనం. అమ్మది ఎలా అర్థం చేసుకుంటాం, ఎలా అర్థం చేసుకుంటాం అంటే, అమ్మ సేవలు, ఆమె ఏ స్థాయిలో అయితే ప్రణాళికలు ఊహించుకుందో ఆ స్థాయిలో మనం పనిచేయటమే. ప్రణాళిక వేసిన గవర్నమెంట్ దానికి కావాల్సిన వనరులు ఇస్తుంది, వర్కర్స్ కావాలి. మనం ఏం కన్ఫ్యూజ్ అవుతాం, మనం వనరులు సమకూర్చుకుతామేమో, ఎలా సమకూర్చుతాం అనే దంగలో ఉంటాం. మీరేం సమకూర్చుకోలేరు, సమకూర్చుకోగలమా? ఇంత మనకెందుకు, చేసేదేదో పెద్దదే. వివేకానంద ఇంకా వివేకానంద స్థాయికి ప్రపంచం గుర్తించనప్పుడు, వివేకానంద ఎప్పుడు వివేకానందే అంటే కదా, కానీ అప్పటికి ఇంకా ప్రపంచం గుర్తించలేదు. భారతదేశం అంతా తిరుగుతున్నాడు. రాజస్థాన్లో ఒక బావి దగ్గర దాహం వేస్తుందని, రాజస్థాన్లో బావి అంటే మీకు ఎంత అపురూపం అర్థమవుతుంది కదా, ఇక్కడ అదే పరిస్థితి రాబోతుందేమో. అంతో అక్కడ వెళ్తే ఒక కూలివాడు ఒక గావంతా కట్టుకుని ఇలా రుచి రుచి చేతిలో పెట్టుకున్నాడు, ఇలా తింటు ఇలా అనుకుని తింటున్నాడు. గాల్లో తీసేస్తున్నావు అన్నాడు. ఏమీ లేదు, ఉప్పు ఉంది అనుకుని తింటున్నాను అన్నాడు పిచ్చివాడ. అనుకోవటానికి ఉప్పు ఉందని అనుకోవటం ఎందుకు, పంచపక్ష పరమాణాలు ఉందనుకుని తినొచ్చు కదా. విధానం అర్థం చేసుకోండి, మనం చేసే తప్పు మనం ప్రణాళికలు వేసుకున్నప్పుడు మన స్థాయిలో ఆలోచించి వేస్తాం, అది తప్పు. అమ్మ స్థాయిలో ఆలోచించింది, అమ్మ యొక్క పిల్లలుగా పిల్లలు అమ్మ స్థాయి పెట్టింది, అది అదృష్టం. అది పిల్లవాడు ఎలా చేసినా అమ్మ దృష్టిలో ఆనందదాయకమే. గత మీరు చూసి ఉంటారు, అమ్మకి విషయం ఇచ్చారు. విషయం ఇస్తే చాలా బాధపడిపోయింది. బొళ్ళంత మంట 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 ఎత్తిపోతూ ఉంటే అమ్మ ఎలా భరిస్తున్నావు నాయన, వాడిలో నాకు విషయం ఇవ్వాలని సంకల్పం వచ్చిన దగ్గర నుంచి నాకే మంట ఉందండి. వాడు ప్రణాళిక ఎప్పుడు వేసుకున్నాడు, వాడి సబ్కాన్షియస్ లో ఎప్పుడుందో విషయం ఇద్దాం, అప్పటి నుంచి వీడికి తెలుసు ఆ మంట. మరి మనం ఆ అమ్మని ఎలా మండించుకున్నాము మన ఆచరణలతో. ప్రపంచం అంతా నేను చెప్పేది, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జీవి అమ్మ పిల్ల. మీరు అది అర్థం చేసుకోండి, జిల్లేళ్ళ మూడు అమ్మ శరీరం కాదు మీరు చూడాల్సింది, మాతృతత్వం మదర్హుడ్. ఇంతట మన ద్వారా అమ్మ మండకుండా అమ్మని అమ్మ స్థాయిలో ఆనందించగలిగేటటువంటి పుత్రులుగా కనుక ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి మారుతాడు. ఇవాళ కాకపోతే ఐదేళ్ల తర్వాత కాకపోతే ఖచ్చితంగా ఇంకో 20 ఏళ్లలో ఈ ఆలోచన విధానము యూనివర్సిటీస్ లోకి వచ్చేస్తుంది. ఇప్పటికే స్టార్ట్ అయింది. అస్ట్రాలజీ ఒకటి ఆల్రెడీ యూజీసీ కరికులంలో బిఏ డిగ్రీలో ఉంది. సబ్జెక్ట్ తీసుకుంటున్నారో లేదో అది వేరే విషయం, కరికులంలోకి వచ్చేసింది. రేపు మదర్హుడే కరికులంలోకి వస్తుంది. ఎవరికి, మొత్తం మానవ జాతికి. మరి దానికి తగినంతగా మనం ప్రణాళికలు వేసుకోవడానికి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కనీసం ఆంధ్రాలో నెలకి 3 రోజులు ఇక్కడికి రండి. ఈ వాతావరణంలో అహంకారాలు మర్చిపోయి వద్దు, వీడా వాడా, వీడికి లైక్ చేస్తున్నాడా, వాడు తప్పు చేస్తున్నాడు, ఏం వద్దు మనకి. అమ్మ యొక్క ఆలింగనంలో పరిశ్రమల్లో ఇక్కడ ఉందాం. ఇక్కడే ఎందుకు రమ్మంటున్నాను, జర్మనీలో దిగదృష్టి గలవాడు, చాలా పుస్తకాలు రాశాడు, ఆరు పుస్తకాలు ప్రశ్నించాడు. అతను ఇంకా మొన్నటి వరకు బతికే ఉన్నాడు. పోలీసులు ఏదైనా కేసు సాల్వ్ చేయలేకపోతే అతని దగ్గరికి వెళ్ళేవారు. ఇక్కడికి ఎందుకు రమ్మంటున్నాను, దానికి ఉదాహరణ ఇస్తున్నాను నేను. పోలీసులు ఏదైనా కేసు సాల్వ్ చేయలేకపోతే మర్డర్ కేసులు అవి ఇన్ని అడిగేవారు. ఒకసారి ఏమైంది, 12 ఏళ్ళు గడిచిపోయింది, మర్డర్ కేసు సాల్వ్ చేయలేకపోయారు. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్తే మర్డర్ సైట్ లో ఏదైనా ఒక వస్తువు ఉంటే అది నా చేతికి ఏమైంది అంటే, 12 ఏళ్ల బట్టి ఎక్కడో మారుమూల రుమాలు పడింది, అది వాళ్ళు ఎగ్జిబిట్ గా పెట్టారంటే విట్నెస్ గా ఆ రుమాలు ఇచ్చారు. ఇచ్చి ఆయన రుమాలు చేతితో పట్టుకుని చూపించాడు అంతా ఏం జరిగిందో, ఎవడు చేశాడు, ఎలా చేశాడు. ఒక హంతకుడు హత్య జరిగిన స్థలంలో వాడి యొక్క వైబ్రేషన్స్ 12 ఏళ్ల తర్వాత కూడా రుమాల్లో ఉంటే 12 ఏళ్ల పాటు అమ్మ జీవించినటువంటి స్థలంలో వైబ్రేషన్స్ ఎంత ఉంటాయి అందుకు చెప్పింది. మరి దాని మీద మనం పట్టుకోలేకపోతున్నా మాస్టర్, మీరు ముసిగేస్తున్నారు, మీరు అహంకారం ఉంది మీకు, పిల్లల వల్ల మారాలి. అంటే ఈ బికమ్ లైక్ చిల్డ్రన్, పిల్లల మనస్తత్వం ఉంది. పిల్లల మనస్తత్వం అంటే పిల్లవాడు లాంటి బ్రెయిన్ కాదు. పిల్లలు ఎలాగైతే మర్చిపోతారు, ఇవాళ కొట్టుకుంటారు, 2 నిమిషాల్లో ఆడుకుంటారు. మనం ఎప్పుడో ఒక మాట ఎవడో అన్నాడు సత్యం అన్నమాట, ఇంకా ఆ జన్మాంతా అనిపిస్తుంది. అదొద్దు, అదొక్కటి మనం గుర్తించుకుని అమ్మ ఒడిలో పిల్లల్లాగా ఇక్కడ 3 రోజుల పాటు ఉండగలిగితే ప్రతి నెల చేసుకునేది ఏదో అమ్మే చేస్తుంది, మనం ఏం చేస్తాం.
చక్ర పరిభ్రమణలో ఇంకొక సంవత్సరం గడిచిపోయింది. కిందటి సంవత్సరం నుంచి మనం ఒక విశేషమైనటువంటి కార్యక్రమాన్ని మొదలెట్టాం. మనం ఆ కార్యక్రమం ఏంటి అంటే, ఏప్రిల్ పూర్ణిమ, మే నెల పూర్ణిమ, జూన్ నెల పూర్ణిమ, ఈ పూర్ణిమలకి చాలా చాలా ప్రాముఖ్యత ఇవ్వటం నేర్చుకోవటానికి మొదలెట్టాం మనం. కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇవాళ నేను చెప్పబోయేటటువంటి విషయాలు మీరు జాగ్రత్తగా విని ఆచరిస్తే, మీరు ఆచరించినటువంటి ఈ విషయాలు రాబోయే కొలది సంవత్సరాలలో యూనివర్సిటీలో పాఠ్యాంశములుగా ఉంటాయి. అది జరుగుతుంది. ఇప్పుడు మీరు చేస్తారా, నేను చేస్తానా అన్నది మాత్రం నాకు తెలీదు. ఒకటి మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలిగేది ఏంటి అంటే, ఈనాడు నేను మీ ముందు ఉంచుతోన్నటువంటి జీవిత విధానము మీరు ఆచరించుకుంటూ పోతూ ఉంటే రాబోయేటటువంటి కొద్ది సంవత్సరాలలో యూనివర్సిటీ దగ్గర నుంచి, యూనివర్సిటీలో ఉన్నటువంటి ఉన్నత అధికారుల దగ్గర నుంచి మీకు ఆహ్వానాలు వస్తాయి. మీరు పోజులు కొట్టచ్చు, మేము రాము అనొచ్చు. మేము రాము అంటే వాళ్ళు మీ దగ్గరికి కార్లు విమానాలు వేసుకుని వచ్చి మిమ్మల్ని బతిమాలుకుని ఈ విషయాన్ని మీరు ప్రపంచానికి చెప్పండి అని అడుగుతారు. కానీ అది ఎప్పుడు జరుగుతుంది అంటే, కేవలం ఒక కర్మకాండలాగా కాకుండా ఎప్పుడో మనకి మూడ్ వచ్చినప్పుడు, సమాజంలో అందరూ ఏదో పండుగల్లాగా చేసుకుంటున్నారు కనుక ఆ పండుగలు చేసుకుంటున్నాము అని కాకుండా, అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నాము అనేటటువంటి విజ్ఞానముతో, అనేటటువంటి జ్ఞానముతో కనుక మనం నేర్చుకుంటే మీరు భవిష్యత్ ఋషులు అవుతారు. మీరు అది గుర్తుంచుకోండి. ఋషులు అనేటటువంటి పదాన్ని నేను ఎందుకు వాడుతున్నాను అంటే, సైన్స్ లో ఉన్నటువంటి ఒక బలహీనత ఏంటి అంటే, ఇంకొక సైంటిస్ట్ ముందుకు రావాలి అంటే అంతకు ముందు చెప్పిన సైంటిస్ట్ తప్పు చెప్పాడు అనాలి మీరు. నేను చదివినటువంటి సైన్స్ అది, మరి మీరు ఎలాంటి సైన్స్ చదువుతున్నారో నాకు తెలీదు. నేను సైన్స్ లెక్చరర్ని కనుక నాకు చాలా బాగా తెలుసు. సైన్స్ లో మీరు ఒక పిహెచ్డి పొందాలి అంటే, ఒక డాక్టరేట్ పొందారు అంటే దాని అర్థం ఏంటి అంటే, మీరు ఎవరో చెప్పింది తప్పు అని చెప్పు ఉండాలి. అది ఒప్పు అన్నారనుకోండి మీకు రాదు, మీకు డిగ్రీ రాదు. ఒప్పు అన్నవాడికి డిగ్రీ వస్తుంది. కానీ ఋషుల యొక్క జీవితంలో ఉన్నటువంటి సమాచారం ఏంటి అంటే, వాడు చెప్పింది ఒప్పు అవుతుంది, ఇంకోడు చెప్పిన ఉప్పులో వీడి ఉప్పు కలిసిపోతుంది. మీకు అర్థమైందో లేదో మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదక్ష్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే అనేటటువంటి ఋషి పరంపర మనది. మనకు అర్థం కావటం లేదా ఋషి పరంపర? ఇది చాలా జాగ్రత్తగా ఈ పూర్ణిమ నాడే ఇది ఎందుకు చెప్తున్నాను కూడా మీకు అర్థమవుతుంది. పూర్ణమద పూర్ణమిదం, అది పూర్ణమే ఇది పూర్ణమే. సైన్స్ లో అలా అనలేం. డాల్టన్ చెప్పింది కరెక్ట్, నైల్స్ బోర్ చెప్పింది కరెక్ట్ అనలేం మనం. అన్నాం అనుకోండి పిచ్చి వాళ్ళు చూస్తారు. కానీ ఋషి చెప్పినటువంటి వాక్కులు ఏంటి అంటే, పూర్ణమద పూర్ణమిదం, అది పరిపూర్ణమే ఇది పరిపూర్ణమే. పూర్ణస్య పూర్ణమాదాయ, వాడు చెప్పిందంతా నువ్వు తీసేసుకో, అయినా వాడి దగ్గర అంతా మిగులుతుంది. పూర్ణమేవా అవశిష్యతే, ఇంకా మిగిలింది ఏంటి అంటే పూర్ణమే. ఆ స్థాయి వ్యక్తులుగా మీరు మారబోతున్నారు. అది ఎంత గొప్ప స్థాయి మీరు ఆలోచించుకోండి. సైంటిస్ట్కి ఎప్పుడూ టెన్షనే, రేపు ఇంకోడెవడో వచ్చి ఖచ్చితంగా వీడు చెప్పింది తప్పు అంటాడు. సైన్స్ అవుతే అది, ఆధ్యాత్మికత అవుతే అనలేడు. తేడా అది. సైన్స్ సైన్స్ చదివినటువంటి విద్యార్థిగా, మామూలుగా లెక్చరర్గా మాత్రమే కాకుండా, సైన్స్ లో ఉన్నటువంటి లోతులు తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి విద్యార్థిగా, గ్యారంటీగా నేను చెప్పేది ఏంటి అంటే, సైన్స్ తన పని ముగించేసింది. ఇంకా సైంటిస్టులు ప్రపంచానికి ఏమీ ఇవ్వలేరు. వాళ్ళు ఇవ్వగలిగినటువంటి యుద్ధాలు ఇచ్చేశారు, వాళ్ళు ఇవ్వగలిగినటువంటి యుద్ధ సామాగ్రి ఇచ్చేశారు. మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఇంటికి వస్తున్నాను నేను ట్రైన్ నుంచి, నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళ కారులో నేను వస్తున్నాను. వస్తున్నప్పుడు ఇరాక్ వార్ ఎంతవరకు వచ్చింది, అమెరికా వాళ్ళు ఏమంటున్నారు అంటే, అసలు ఎందుకు యుద్ధం జరిగిందో నాకు ఇప్పటికీ తెలియదు. పేపర్ వాళ్ళకి తెలుసునేమో నాకు తెలియదు, నాకు మాత్రం అర్థం కాలే ఎందుకు కొట్టుకు చూస్తున్నారు వాళ్ళు. ఏంటి మాస్టర్ మీరేదో ఆధ్యాత్మికత అంటారు ఇదంటారు, ఈ మాత్రం మీకు తెలియదా అన్నాడు. నాకు ఆ వెళ్తున్నాడు అతనే, ముంచవయ్యా పర్వాలేదు అతను. మాస్టర్ మీకు ఈ మాత్రం కూడా తెలియదా, ఎక్స్పైరీ డేట్ ఉంటాయి బాంబులకి. మరి ఎట్లా ఎక్స్పైరీ డేట్ అయ్యే ముందు వేసేయాలి అవి, మరి ఎవరి మీద వేయాలి? అంటే ఎక్కడో మనుషులందరినీ పక్క పంపించేసి అక్కడ వేసేస్తున్నారు వాళ్ళు. అసలు మీరు ఏది సైన్స్ చదివారు మీకు తెలియదా అన్నాడు. తను నవ్వుతూ అన్నాడు, కానీ నాకు మాత్రం నిజం అనిపించింది. సైన్స్ మనకు అందించింది ఏంటి అంటే, అనవసరమైనటువంటి సుఖాలు మనకి అందించింది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, కొన్ని సుఖాలు మనకి అవసరం లేదు, కానీ ఆ సుఖాలే మన రోగానికి కారణాలు అని మనకు అర్థం అవటం లేదు. అంచేత సైంటిస్టులు మనకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వరాల్లో మొదటి నేను చెప్పాను కదా, ఎక్స్పైరీ డేట్ గల బాంబులు. ఎక్స్పైరీ డేట్ గల బాంబులు వచ్చినప్పుడు ఏం చేయాలి, ఎవరి మీద ఆ బాంబులు ప్రయోగిస్తూ ఉండాలి, ప్రయోగించాలి. కనుక నువ్వు కాకపోతే మీ అమ్మ నీరు ఎంగిల్ చేసింది కథ గుర్తుంది కదా, తోడేలు ఒక మేకని చంపుదాం అనుకుంది. చంపుదాం అనుకుంటే ఏమైంది, అది నీళ్లు తాగుతోంది. అది నీళ్లు తాగుతూ ఉంటే నేను తాగుతున్నటువంటి నీటిని నువ్వు ఎంగిల్ చేసావు అంటే నేను చంపుతానండి. నేనెలా ఎంగిల్ చేయగలను, నేను కిందనున్నాను కదా ప్రవాహానికి, నువ్వే పైనన్నావు. అంచేత నువ్వు ఎంగిల్ చేసిన నీళ్లు నేను తాగుతున్నాను అంది మేక పిల్ల. అయితే నువ్వు కాదులే, మీ అమ్మ ఎంగిల్ చేసింది అంది తండ్రి. కథలు మాత్రమే అనుకుంటున్నారు ఇది. మన మానసిక స్థితి కూడా అలాగే తయారు చేసుకున్నాం మనం. ఒక అద్భుతమైనటువంటి కుట్ర మన భారతీయ సంస్కృతి మీద పంచబడింది. ఒక వలలాగా విసిరేది. ఇక్కడ నేను రాజనీతిని తీసుకురావటం లేదు, ఒక పార్టీని తీసుకురావటం లేదు. చరిత్రలో జరిగినటువంటి ఒక విశేషమైనటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అని చెప్తున్నాను నేను. లార్డ్ మెకాలే అనేటటువంటి ఒక వైస్రాయ్ బ్రిటిషర్స్ మన దేశాన్ని పాలిస్తున్నటువంటి రోజుల్లో భారతదేశానికి స్వాతంత్రం కావాలి అని మన స్వాతంత్ర యోధులందరూ తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు గాంధీ గారి యొక్క అహింస అనేటటువంటి విశేషమైనటువంటి అస్త్రము ద్వారా, చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి, నేను దీని గురించి ఇవాళ ఇంకా చెప్పబోతున్నాను. నేను అహింస అనేటటువంటి విశేషమైనటువంటి అస్త్రము ద్వారా రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఇంకా వదిలేసి తీరాలి వాళ్ళు అనేటటువంటి స్థితికి తీసుకువచ్చినప్పుడు ఒక స్నేహితుడికి ఒక ఉత్తరం వచ్చాడు. తను నువ్వేమి గాభరా పడక్కర్లేదు, భారత జాతిని ఎక్కడ దెబ్బ కొట్టాలో నేను అక్కడ దెబ్బ కొట్టాను. వాళ్ళు బానిసలుగానే బతుకుతారు, పిచ్చివాళ్ళు, వాళ్ళకి స్వాతంత్రం వచ్చిందని భ్రమిస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి ఈ జీవితంలో నే కాదు, తరతరాల వరకు కూడా వాళ్ళకి స్వాతంత్రం రాదు. భావ దారిద్ర్యంతో బతుకుతారు వాళ్ళు. దెబ్బ అక్కడ తగిలింది. అది మన తప్పు కాదు, మన సమాజం యొక్క తప్పు కాదు. కానీ తప్పు తెలిసాక దాన్ని సవరించుకోకపోవటం మూర్ఖత్వం. ఎక్కడ దెబ్బ కొట్టారు వాళ్ళు? మన సంస్కృతిని మర్చిపోవటానికి కావాల్సినటువంటి ప్రయత్నాలన్నీ చేశారు. మన సంస్కృతి మనకి తెలీదు. ఆ సంస్కృతిని మళ్లీ మనం అవగాహన చేసుకోవటానికి కావలసినటువంటి ప్రయత్నాలు అనేక మంది మహాత్ములు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా, అసలు ఆ సంస్కారవంతులము అవ్వాలి అని మనకి అవగాహన రావటం లేదు. ఒకే ఒక సంస్కారం మిగిలి ఉంది ఈనాడు, వాణిగ్రహణ సంస్కారం, వివాహ సంస్కారం. భారతీయ సంస్కారాలలో ఆ సంస్కారము సక్రమంగా ఉన్నంత వరకు విడాకులు అనేవి మనకి లేవు. అసలు మనం ఊహించలేము, అసలు జరగదది. సీతారాముల కళ్యాణం మనకి ఆదర్శం. కానీ ఎప్పుడైతే ఆ సంస్కారం యొక్క విలువ పోయిందో, ఎప్పుడైతే ఆ సంస్కారాన్ని అగ్ని ముందు మనం చేసుకునేటటువంటి ఆ సంస్కారాన్ని ఎప్పుడైతే మనం మర్చిపోయామో, దాని విలువ పోయింది. అశ్వమేధ యజ్ఞానికి ప్రచారానికి వెళ్తున్నటువంటి రోజుల్లో మా కాలేజీలో ఒక సంఘటన జరిగింది. మా కాలేజీ హెడ్ దగ్గరికి ఆయన చిన్ననాటి స్నేహితుడు తన కూతురు పెళ్లి కార్డు తీసుకుని వచ్చాడు. జాగ్రత్తగా వినండి, మమ్మల్ని ఎంత కిందకి దిగజార్చాయిందో ఈ విద్యా విధానం మీకు అర్థమవుతుంది. పెళ్లి కార్డు తీసుకుని వచ్చాడు మా హెడ్ దగ్గరికి. నువ్వు రావులే, కార్డు ఇవ్వటానికి వచ్చాడు, వస్తూ అన్న మాటలు జాగ్రత్తగా వినండి. ఇదే మాటని మనం వాడతాం, అంచేత ఆయన అయినా కాదు మనం కార్డు ఇస్తాం. ఇస్తే ఏం చెప్తాం మనం? నువ్వు రావులే అంటే నువ్వు రావద్దని చెప్పటమేమో నా ఉద్దేశం. ఇవ్వాలి కనుక, అలవాటు కనుక, అలవాటు కనుక నేను కార్డు కొట్టించాం మేము, నువ్వు వస్తావని మాత్రం మేము అనుకోవటం లేదు. సరే బాగానే ఉంది, అంతవరకు పెద్ద ప్రాబ్లం. ఇంకంటే నిజంగానే చాలా మంది పెళ్లిళ్ళకి వాటికి వెళ్తాం లేదు. ఇంకోటి ఏం చెప్పాడు, రాత్రి 1 గంటకి ముహూర్తం, అంత రాత్రి వరకు నువ్వు మీరేం మెలకువగా ఉంటారులే, అంతేత మీకు భోజనాలు తొందరగా పెట్టేస్తే ఏర్పాటు చేస్తున్నాను అన్నాడు. అంటే ముందు భోజనాలు, భోజనాలు అయిపోయిన తర్వాత రాత్రి ఎప్పుడో 1 గంటకి పెళ్ళాను. అంటే మా లెక్చరర్ స్నేహితుడు ఏమన్నాడంటే, చూడు ఆ రోజు నాకు చాలా ముఖ్యమైనటువంటి పని ఉంది, ఏడున్నరకి నువ్వు భోజనం పెట్టేయగలిగితేనే వస్తాను. ఆ ఆలోచన నేను అందరికీ చెప్తాను, నేను ఎవడైనా ఆలోచన పాటిస్తే మూట నేను ఇచ్చాను అని చెప్పుకుందామని. నాకేం ఆలోచన ఇచ్చిందంటే, రాబోయేటటువంటి రోజుల్లో పెళ్లి కార్డు ఇవ్వరు, మీల్స్ టికెట్ ఇస్తారు. మీల్స్ టికెట్ ఇస్తే, బాబు మా వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, ఇదిగో ఫలానా హోటల్ మీల్స్ టికెట్ నీకు ఇస్తున్నాను, నీకు వీలున్నప్పుడు వెళ్ళి తినేసిరా అంతేగా. పిలిచింది కూతురు పెళ్లికి, పెళ్లి 1 గంటకు ముహూర్తం, నువ్వు 7:30కి భోజనం పెడితే ఈయన భోజనం చేసి సినిమాకి వెళ్తే అది చాలా కరెక్ట్ అనుకుంటున్నాం మనం. మరి ఏం సంస్కారం ఉంటుంది? కానీ ఆ పాణిగ్రహణ సంస్కారంలో ఉన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి శక్తిని మీరు అర్థం చేసుకుంటే భారతీయ ఆధ్యాత్మీయత యొక్క గొప్పతనం మీకు అర్థమవుతుంది. అప్పుడు పూజ్య గురుదేవులు తెచ్చేటటువంటి ఈ సంస్కార మహోత్సవాలు మీకు అర్థమవుతాయి. ఆ సంస్కార మహోత్సవాలలో గాయత్రి యజ్ఞము ఎలా ఉపయోగపడుతుందో మీకు అర్థమవుతుంది. ఒక పెళ్లి కొడుకు, ఒక పెళ్లి కూతురు, సత్యాలు లేవు వాళ్ళకి. ఈయన వీళ్ళింట్లో పెరుగుతోంది, ఆయన ఆయన ఇంట్లో పెరుగుతున్నారు, అంతే కదా. పెద్దలు కొంతమంది మాట్లాడుతుంది, సరే బాబు మన కుటుంబాలు బాగానే నచ్చాయి, పెళ్లి చేయించేద్దాం అనుకుంటారు. అంతకు ముందు వరకు ఒకళ్ళకంటే ఒకళ్ళకి తెలియదు, అసలు ఫలానా వాళ్ళు ఉన్నారని కూడా తెలియదు. ఆ రెండు కుటుంబాలలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఒకనొక విశేషమైనటువంటి ముహూర్తంలో అగ్నిదేవుడు సమక్షంలో మేమిద్దరము ఈ రోజు నుంచి భార్యాభర్తలము అని చెప్పబడుతున్నారు. అంతే కదా జరిగేది పెళ్లిలో. కానీ చెప్పబడిన తర్వాత ఏం జరుగుతోందో అర్థం చేసుకోండి. మీరు ఏం జరుగుతోంది, ముక్కు మొహం తెలియనటువంటి ఆ వ్యక్తులు బంధువులు అయిపోతున్నారు. ఎన్నాళ్ళ వరకు బంధువులు అవుతున్నారు, ఒక రోజా 2 రోజులా? ఆ బంధుత్వం ఎన్నాళ్ళు ఉంటుంది? జీవితాంతం ఉంటుంది కదా. సంస్కారం అంటే అర్థమవుతోందా? మీరు ఒకసారి సంస్కారములో ప్రవేశిస్తే అది జీవితాంతం ఉండాలి. అది ఒక పెళ్లిలో పెళ్లి కొడుకు యొక్క తమ్ముడు అమెరికాలో ఉన్నాడు, పెళ్లికి రాలేకపోయాడు, అది చాలా అది కాక ఇదో 5 ఏళ్ల తర్వాత వచ్చాడు. అప్పటికే అన్నకి ఒక పిల్లవాడు పుడుతున్నాడు, వాడికి 4 ఏళ్ళు వచ్చాయి. పెళ్లికి రాలేదు, వాడు ఇంటికి వచ్చాడు. ఇంతకీ ఆ 4 ఏళ్ల కుర్రవాడు వాడికి బంధువు అవుతాడా అవడా? పెళ్లికి రాలేదు. పెళ్లికి రాలేదు కనుక లాభం లేదు, నీకు నాకు బంధుత్వం లేదు అంటావా? సంస్కారం అంటే ఇప్పుడు అర్థమైందా ఏంటో? సంస్కారంలో సంస్కారంలో మీరు పాలు పంచుకున్నా పంచుకోకపోయినా దాని ఫలితాలు అందరికీ వర్తిస్తాయి. ఆ సంస్కారం దేనివల్ల వచ్చినది అంటే, అగ్ని ముందు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల వచ్చానండి. ఆ అగ్ని ముందు తీసుకునేటటువంటి నిర్ణయాలని యజ్ఞము అంటాం మనం. అగ్ని ముందు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఫలితాలు వస్తాయి మీకు, జీవితాంతము వస్తాయి మీకు ఆ ఫలితాలు. వర్షం కావాలి, అగ్ని ముందు మీరు ఆ నిర్ణయం తీసుకుని యజ్ఞం చేయండి, ఖచ్చితంగా వర్షం కురుస్తుంది. పిల్లలు లేరు, అగ్ని ముందు ఆ నిర్ణయం తీసుకుని మీరు పుత్రకాన్ని ఇస్తే యజ్ఞం చేయండి, ఖచ్చితంగా పిల్లలు పుడతారు. చార్మినార్ పేరు విన్నారు కదా, ఎక్కడుంది చార్మినార్? హైదరాబాద్ లో చార్మినార్ ఎంతమంది చూశారు? చూశారు కదా, రైట్. చార్మినార్ ఎందుకు కట్టారు ఎంతమందికి తెలుసు? ఎందుకు కట్టారు? చార్మినార్ దగ్గరికి మీరు కాస్త చుట్టుపక్కల ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కాస్త అక్కడ రాసున్నటువంటి మార్బుల్స్టోన్స్ ఉంటాయే శిలాఫలకాలు చూస్తే మీకు తెలుస్తుంది అసలు ఎందుకు కట్టారు. హైదరాబాద్ నగరంలో 17వ శతాబ్దంలో ప్లేగ్ వచ్చింది, అప్పుడు కట్టారు. ప్లేగ్ రాకుండా ఆపడానికి రాలేదు అది కట్టిన తర్వాత ప్లేస్. అంత అద్భుతమైనటువంటి వాస్తు జ్ఞానం ఉంది భారతదేశంలో. ఇప్పుడు ఏదో నిమోనియా వస్తుందిట ఎక్కడో, ముక్కులకి దానికి అంతటికి గంతలు కంటేసుకుని టీవీలో చూస్తున్నాను నేను. నాకు తెలియదు ఆ నిమోనియా ఎక్కడుందో అది, అది ఎలా ఆపాలో తెలియటం లేదు వాళ్ళకి. అంతేత దేశానికి వెళ్ళిన వాళ్ళని పట్టుకుని బయటకు పంపించేస్తున్నారు. వాస్తు యజ్ఞకుండ నిర్మాణము, యజ్ఞం యొక్క స్వరూపము, ఇవన్నీ కూడా ప్లేగ్ లాంటి అంటు రోగాలనే ఆపేయగలిగితే మనకు ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు ఎందుకు తీర్చలేవని. కానీ ఆ విదేశీ అధ్యయనం యొక్క దెబ్బ ఎలా కొట్టింది అంటే మన సంస్కృతినే, మన సంస్కారాలనే నమ్మలేనటువంటి అతి హీనమైనటువంటి స్థితిలో మనం దిగజారిపోయాం. చెప్తే మనకి నమ్మకం ఉండటం లేదు తమాషా. అది వాడక్కడ చార్మినార్ కట్టి బాబు ప్లేగ్ వస్తే ఇది కట్టడం వల్ల నేను బాగుపడ్డాము అని వాడు అక్కడ పెట్టుకుంటే నేను నమ్మం. నమ్మకపోతే నష్టపోయేదవుడు మనమే. కానీ సత్యాన్ని ఎక్కువసేపు మీరు ఆపలేరు. నేను కొలది రోజుల్లోనే ఈ విద్య యూనివర్సిటీస్ లో బోధింపబడుతుంది అని చెప్పటానికి కారణం మీరు నేను కాదు. ఒకసారి ఎక్కడైనా సత్యం మీద నుంచి మూత తీయబడితే ఇంకా ఎవడో ఒకడు దాన్ని పట్టుకుంటాడు, గ్యారంటీ అది. నువ్వు నేను పట్టుకుంటే మనం అదృష్టవంతుడు, మనం పట్టుకోకపోతే ఇంకోటి అదృష్టవంతుడు అవుతాడు. నేను ఉదాహరణ చెప్తాను దీనికి. ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఫలానా ఫలానా లక్షణాలు ఉన్న వాళ్ళకి ఉద్యోగం ఇస్తాను అంటుంది. అందరికీ ఇవ్వలేదు కదా, ఇంతదేముంటుంది, 100 మందికి ఉద్యోగం ఇస్తాను అంటుంది ఫలానా లక్షణాలు ఉన్న వాళ్ళకి. కాదు, ఉద్యోగ ప్రకటన పడ్డాక నేను చదువు మొదలెడతాను అన్నవాడికి ఆ ఉద్యోగం ఎలాగో రాదు అంతే కదా. కానీ ఇలాంటిది పడబోతోంది అని తెలిస్తే ఉన్నాడనుకోండి మీకు చీఫ్ మినిస్టర్ దగ్గర ఈ రహస్యం పెట్టే పెట్టారు, 2 వేళ్లలో ఫలానా జ్ఞానం ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు రాబోతున్నాయట. అప్పుడు మీరేం చేస్తారు? ఆ విద్య నేర్చుకుంటారు. ఎలా నేర్చుకుంటారు? నెమ్మదిగా, తొందర ఏముందిలే అని నేర్చుకుంటారా, తొందరగా నేర్చుకుంటారా? తొందరగా నేర్చుకుంటారు. తొందరగా నేర్చుకుంటూ చాలా ఖాళీలు ఉన్నాయని తెలిసిందనుకోండి, అప్పుడు ఎవరికి నేర్పాలని కోరుకుంటారు? మీ బంధువులకి, మీకు తెలుసున్న వాళ్ళకి, బాబు ఇలాంటి ఉద్యోగాలు వస్తున్నాయి, ఇలాంటి పరిస్థితి రాబోతుంది, అంచేత మీరు కాస్త తొందరగా ఈ విద్య నేర్చేసుకోండి, చాలా ఖాళీలు వస్తాయి. అప్పుడు గురువుల యొక్క ఆవేదన అది. గత 5000 సంవత్సరాలుగా ఈ విషయం నాశనం అవ్వకుండా ప్రపంచానికి అందజేస్తున్నటువంటి గురువులు ఇక అతి కొద్ది సంవత్సరాలలో ఈ ఉద్యోగాలు రాబోతున్నాయని అర్థమైపోయింది వాళ్ళ గురువులకి. అంచేత వాళ్ళు గవర్నమెంట్ లో ఉన్నారు కనుక. అంటే ఏం చేస్తారు, ఎవరికి చెప్తారు? వాళ్ళు బయట వాళ్ళకి చెప్తారనే వాళ్ళు. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. బయట వాళ్ళకి ఎవరికి చెప్పటం లే, వాళ్ళ రుణానుబంధంతో కర్మ సంబంధంతో వాళ్ళకి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే చెప్తున్నారు. అనేక రకాల సంస్థలలో అటువంటి వ్యక్తులకే ఈ విషయం చెప్పబడుతుంది. దానికి ఏ విధంగా అవుతే ట్రైనింగ్ ఇండస్ట్రీ ఐటీఐలు అవి పెట్టబడుతున్నాయో ఆధ్యాత్మిక సంస్థలు ఏర్పడ్డాయి. ఈ ఆధ్యాత్మిక సంస్థలు, మీరు ఏ ఆధ్యాత్మిక సంస్థలు అయినా ఉండండి, మీకు ఆ పోస్ట్ వచ్చే గ్యారంటీ. ఏ పోస్ట్ అని చెప్పాను నేను మీకు గుర్తుందా? మీరందరూ కూడా ఋషుల స్థానాన్ని ఆక్రమించాలి. ఇప్పుడు మనం అందరం కూడా ఎడ్యుకేషన్ లో అందరూ ప్రొఫెసర్లు అయిపోవాలని ఎలా కోరుకుంటాము, మనం అందరము కూడా ఆ ఋషి సంతతి మనం మర్చిపోయాం. కానీ ఋషి సంతతి అనేటటువంటి పదము కేవలము భారతీయులు మాత్రమే ఉపయోగించుకోగలరు అది గుర్తు చేసుకోండి. గోత్రాలు మీకే ఉన్నాయి, ఇంకెవరికి గోత్రాలు ఏం లేవు. గోత్రాలు అంటే ఏమిటి? ఋషుల పేర్లు. అంచేత మొత్తము భారతదేశంలో మాత్రమే ఋషులు గురువులు ఊహించుకునేటటువంటి ఆ దివ్యమైనటువంటి విద్యకు అర్హత కలిగినటువంటి ఋషి సంతతి ఉంది. ఈ ఋషి సంతతి ఉంది, ఈ ఋషి సంతతికి జ్ఞానం ఇవ్వాలి అని ఘంటా పదంగా నొక్కి చెప్పినటువంటి ఏకైక గురువు ఎవరు అంటే పండిత్ శ్రీరామ శర్మ ఆచార్య. మిగతా గురువులందరూ ఈ పనే చెప్పారు, సాటుమాటుగా చెప్పుకున్నారు, బాలవాళ్ళకే చెప్పుకున్నారు. అది తప్పేం లేదు కదా, ఉద్యోగాలు అవి వచ్చినప్పుడు ఎప్పుడు అంతే కదా. కానీ ఈయనకి దమ్మేంటి అంటే, నా వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి ఆ పోస్టులు రావు. ఎందుకు రావు? నా జీవితము, నా వారసత్వము అనేది నేను ఎంత స్పష్టంగా నేను మా వాళ్ళకి చెప్పానో అంత స్పష్టంగా మిగతా గురువులు ఎవరు ఏమీ చెప్పలేదు. అరవిందో సొసైటీలో చాలా లోతుగా తరిచి ఆయన పుస్తకాలు చదివాను నేను. వివేకానంద మిషన్, రామకృష్ణ పరమహంస పుస్తకాలు చాలా లోతుగా చదివాను, చదువుతున్నాను. సీక్రెట్ ఆప్షన్ రాసినటువంటి థియోసాఫికల్ సొసైటీ యొక్క ఆధ్వర్యము, బ్లాడెట్ సీల ఆధ్వర్యంలో జరిగినటువంటి పుస్తకాలన్నీ చదివాను నేను. భారతదేశంలో ఏ గురు పరంపర ఉన్నా ఆ గురు పరంపర గురించి చాలా తీవ్రంగా సాధనాత్మకంగా అధ్యయనం చేశాను నేను. ఏ గురువు కూడా రాబోయేటటువంటి కాలంలో ఇలాంటి మార్పులు రాబోతున్నాయి, మీరు ఇలాగ ఉంటే రాబోయేటటువంటి వాళ్ళకి మీరు మార్గదర్శకులుగా ఉంటారు, యుగ సైనికులుగా ఉంటారు. ఆ వాడినటువంటి పదము అది. సైనికులంటే ఏంటి? శాసించేవాడు. సైనికుడు ఎవడి మాట విండు, వాడు చెప్పింది అందరూ చేయాలి తప్ప. యుగ సైనికులంటే ఆ పదంలో ఉన్నటువంటి తీవ్రత మీకు అర్థం అవటం లే. మీరు చెప్పింది ప్రపంచం చేయాలి తప్ప ప్రపంచం మిమ్మల్ని శాసించలేదు అని అంత ఘంటాపదంగా చెప్పినటువంటి ఆ గురువు యొక్క శిష్యులుగా మనగలుగుతున్నటువంటి మనము ఒక చిన్న తప్పు చేస్తున్నాం అంటే, కాలాన్ని వృధా చేస్తున్నాం. మిగతాదంతా చాలా కరెక్ట్గానే ఉంది. చాలా గొప్ప గురువు యొక్క శిష్యులమే మనము. చాలా స్పష్టంగా ఏమి చేయాలో మనకి తెలుసు. కానీ ఒక కథ గుర్తుంచుకోండి, కుందేలు తాబేలు. మనకి తెలిసిపోయింది కనుక ఏముందినే ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి చేస్తాం అనుకుని మీరు పడుకుంటే, తాబేలు నడకన నడుస్తున్నటువంటి విదేశీయులు, వాళ్ళు ఋషి సంతతి కాదు. వాళ్ళకి మన భారతదేశంలో ఉన్నటువంటి సంస్కారాలు లేవు. కానీ తాబేలు నడకన నడుస్తున్నారు వాళ్ళు. మెల్లమెల్లిగా మెల్లమెల్లిగా భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి వజ్రాలు వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. కానీ అది వజ్రం అని ఇంకా తెలియటం లే వాళ్ళకి. వాళ్ళకి తెలుస్తుంది ఏంటంటే ఇది భలే నిలుస్తుందిలే, భలే బాగుందిలే అనే అనుకుంటున్నారు తప్ప, దీని ద్వారా మనం ఏ స్థితికి వెళ్ళవచ్చు అన్నది ఇంకా వాళ్ళకి తెలియదు. మనకి మాత్రం ఖచ్చితంగా తెలుసు. మనకి ఖచ్చితంగా తెలిసిన ఆ తెలిసినటువంటి విధానం వైపుకి మనం వెళ్ళటం లేదు. అది మనం చేస్తున్నటువంటి తప్పు. దానికి ఆ ఋషి మార్గంలో మనం వెళ్ళటానికి కావలసినటువంటి ఒక విధానం మనం ఇప్పుడు నేర్చుకున్నాం. మనం యజ్ఞ విధానము, సహయజ్ఞ ప్రజా సృష్వ పూర్వవాచ ప్రజాపతి అనేన ప్రసవిశ్వత్వం ఏషవో ఉత్పిష్ట కామదు. మీ కోరికలు తీరాలి అంటే మీరు చదువుకో అక్కర్లేదు. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మనకి ఒక విచిత్రమైనటువంటి రోగం అంటుకుంది, చదువుకుంటే తప్ప ఉద్యోగం వస్తే తప్ప మీరు బతకలేరు అని. అది ఎలా మానిపించాలో నాకు అర్థం కావటం లే. పూర్వకాలంలో విదేశీయులు మన మీద ఆక్రమణ చెయ్యక ముందు నాకు తెలిసి భారతదేశంలో ఉద్యోగాలు ఏం లేవు. ఉన్నాయా ఏదైనా? ఏముండుంటాయి? కుమ్మరివాడు, మట్టి పనులు చేసుకునేవాడు అని ఏంటంటారు. ఐటీఐలు ఉన్నాయి కానీ ఉద్యోగాలు ఏమీ లేవు. వాడు ఏం చేసుకునేవాడు? ట్రైనింగ్ అయ్యేవాడు, తన వృత్తి తను చేసుకుంటూ ఉండేవాడు. ఆ రోజు వార్తాపత్రికలు లేవు, టీవీలు లేవు, సెల్ ఫోన్స్ లేవు, వెబ్సైట్స్ లేవు, పుస్తకాలు లేవు. భారతదేశానికి రావాలి అంటే ఏరోప్లేన్స్ లేవు. పడవ మీద రావాలి, మామూలు పడవ మీద. పడవ మీద బయలుదేరితే మనిషి పుడతాడో చేరుకుంటాడో లేదో తెలీదు. హిమాలయాల వైపు నుంచి రావాలి అంటే చలి, మార్గం కరెక్ట్ గా తెలీదు. అయినా భారతదేశంలో ఇంత సంపద ఉన్నది అని విదేశీయులకి ఎలా తెలిసింది అని మీకు అనుమానం రావటం లేదా? ప్రశ్న అర్థమైందా? కనీసం మీకు అది కూడా అర్థం కాలేదా? మన మీదకి విదేశీ ఆక్రమణ జరిగాయి అంతవరకు తెలుసా? ఆక్రమణ ఎవడు చేస్తాడు? ఓ పూరి గుడిసెలో చచ్చిపోవటానికి రెడీగా ఉన్నటువంటి ఒక బీదవాడు ఉన్నాడు అనుకోండి, వాడి మీద బాంబులు వేస్తావా? ఎవడి మీద వేస్తాం బాంబులు? అంతే కదా. ఆ కాలంలో ఇప్పుడు ప్రయాణ సౌకర్యాలు కానీ ఇప్పుడున్నటువంటి కమ్యూనికేషన్ సిస్టమ్స్ కానీ లేవు. లేకపోయినా భారతదేశంలో ఇంత సంపద ఉన్నది, దాన్ని కొల్లగొట్టవచ్చు అని వాళ్ళకి ఎలా తెలిసింది? ఆ ప్రశ్నని కనుక మీరు సాల్వ్ చేసుకోగలిగితే మీరు ఈ ఉద్యోగాల వ్యాధిలో పడరు, ఈ ఉద్యోగాలు ఇచ్చేటటువంటి చదువుల వెనకాతల పడరు. మరి ఇంతకీ మా పిల్లల్ని చదివించాలా వద్దా మాస్టారు? మీరు ఎప్పుడు తిడుతూ ఉంటారు మమ్మల్ని. శ్రీనివాస శర్మ ఆచార్య ఇచ్చిన జవాబే నేను ఇవ్వగలను. 1949లో అఖండ జ్యోతి అది పెట్టిన మొదటి సంవత్సరాలలో ఇదే ప్రశ్న ఒక అఖండ జ్యోతి పాఠకుడు అడిగాడు గురువు గారిని. సార్ మరి ఇప్పుడు నేను చెప్పినట్టే ఆయన చెప్తూ ఉండేవారు అఖండ జ్యోతిలో, ఇదంతా వేస్ట్, ఇదంతా చెయ్యొద్దు అని. మరి నా కుర్రాన్ని చదివించాలా వద్దా అన్నాడు. దానికి ఆయన ఇచ్చిన జవాబు ఈనాడు మీకు వర్తిస్తుంది. ఆల్టర్నేటివ్ రానంత వరకు మీరు ఆ చదువు చదవాల్సిందే. అంతే కదా, ప్రత్యామ్నాయం ఉండాలి కదా. ఆ ప్రత్యామ్నాయం ఆవిడిస్తాడు మీకు, అది రాకుండా చేసే ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు మీకు ఇవ్వరు అది. మరి ఆ ప్రత్యామ్నాయం ఎవరు చేసుకోవాలి? మనం తెచ్చుకోవాలి, మనంతట మనం కష్టపడాలి. కానీ ఆ ప్రత్యామ్నాయ మార్గము మీరు వెతుక్కోక్కర్లేదు, రెడీమేడ్ గా వేసి ఉన్నది. ఏమని చెప్పి ఉంది? గాయత్రి మంత్రాన్ని కనుక మీరు ఉపయోగించుకోగలిగితే సర్వ శాస్త్రాల రహస్యాలు, సర్వ వేదాల రహస్యాలు, భారతీయ ఆధ్యాత్మిక యొక్క మొత్తం రహస్యము గాయత్రి మంత్రంలో ఉన్నది. దాన్ని వదిలేస్తాం మనం, అది తప్ప అన్ని చేస్తాం. సమస్య చూడండి, చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, మాస్టారు మీరు ఈ మంత్రం చెప్తారు ఆ మంత్రం చెప్తారు, అయితే గాయత్రిని వదిలేసేదా అని. నాకు నా మీద చాలా జాలి ఇస్తూ ఉంటుంది, ఈ మధ్య చాలా జాలి పడిపోతున్నారు నా మీద. మీరు జాలి చూపించారు కదా, అంచేత నేనే నా మీద జాలి పడిపోతూ ఉంటాను. అసలు నేనేం చెప్పాను 22 ఏళ్ళని వీళ్ళకి, వీళ్ళు ఏం అర్థం చేసుకున్నారు అని. గాయత్రి మంత్రముతో పాటు మిగతావి చేయాలి. భోజనానికి పిలిచారు, పిండి వంటలు, రకరకాలైనటువంటి వంటకాలు అవంతా చేస్తారు అని తల్లి కూతురికి చెప్పింది. ఆవిడకి తెలియదు ఇదంతా ఏంటో, ఎందుకు పిలిస్తే ఏంటో. అంతే నువ్వు ఏర్పాట్లన్నీ చూసాయమ్మా, నేను తర్వాత అన్నీ చూసుకుంటాను అంటే, సరే కూతురు రకరకాలైనటువంటి కూరలు చేయించేసింది, రకరకాలైనటువంటి పులుసులు చేయించేసింది, రకరకాలైనటువంటి వంటకాలన్నీ చేయించేసింది. సరే అమ్మ, కూతురికి చెప్పాను కదా అదంతా చేస్తుంది, ఏం చేసావంటే, నువ్వు చెప్పావు కదమ్మా ఒక కూర చేయమని, నేను 5 కూరలు చేశాను. అమ్మ పచ్చళ్ళు చేయమన్నావు, నువ్వు 2 పచ్చళ్ళు చేయమంటే నేను 10 పచ్చళ్ళు చేయించేశాను. ఇంకా బ్రహ్మానందం పడిపోయింది తల్లి. అబ్బా కూతురు అంటే ఇలాంటి కూతురు ఉండాలి, ఎంత కష్టపడిందో పాపం. మన వాళ్ళందరూ భోజనానికి వచ్చినప్పుడు చెప్పాలి. సరే భోజనానికి వచ్చారు, వడ్డన మొదలైంది, కూరలు వడ్డించారు 5 కూరలు, పచ్చళ్ళు వేసారు, అన్నం రావటం లే ఎప్పటికీ. ఎలా ఉంటుంది అది విందు భోజనం? గాయత్రి మంత్రం లేని సాధన అలాగే ఉంటుంది. కానీ చెప్పరు ఎవరు, గాయత్రి మంత్రం చేసుకోని ఎవడు చెప్పడు, విందు భోజనం చేస్తున్నావు అంటే అన్నం వండాలి అని ఎవడు చెప్పడు. అది కామన్, అది దానితో పాటు మామూలుగా మనం చేసుకునే అన్నంతో పాటు మిగతావి రావాలి. అంతేత చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, రాబోయేటటువంటి రోజులలో విశేషమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులుగా స్త్రీలుగా మీరు గుర్తింపు పొందాలి అంటే మీరు గాయత్రి సాధకులు అయి తీరవలసినదే, ప్లస్ ఎక్స్ట్రా ఉంటే అది యాడెడ్ క్వాలిఫికేషన్. యాడెడ్ క్వాలిఫికేషన్ ఎప్పుడైనా మంచిదే కదా, ఎక్స్ట్రా ఉంటే. అది ముందు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. పూర్ణిమ నాడు మీరు ప్రతి ఇంట్లో కూడా గాయత్రి సాధన చేస్తున్నటువంటి వ్యక్తులు ఉండాలి. ఒకడు చేస్తే ఆ కుటుంబంలో వాడు చేస్తున్నాడండి ఏంటి పెద్ద అంటే మీకు అర్థం కాలేదు నేను చెప్పింది. ప్రతి ఇంట్లో కూడా గాయత్రి మంత్ర సాధకులు ఉండాలి. ఆ గాయత్రి మంత్ర సాధనతో పాటు నేను చెప్పిన ఇతర సాధనలు కలుపుకోవాలి తప్ప, ఒకటి చెప్తే ఒకటి వదిలేస్తారు తపాషా ఏంటో. మూడో ఎక్కడ నేర్చుకున్న తర్వాత నాలుగో ఎక్కడ నేర్చుకుంటే మూడో ఎక్క మర్చిపోయాను అంటే ఎట్ట? మూడో ఎక్కను గుర్తుంచుకుని నాలుగో ఎక్క ఉండాలి, నాలుగో ఎక్కను గుర్తించుకుంటూ ఐదో ఎక్కడానికి రావాలి. కానీ గాయత్రి మంత్ర జపము మాత్రమే ఇంకా సరిపోదు. గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి విశేష అర్థాలు మనకి తెలియాలి కనుక చాలా స్పష్టంగా చాలా మందిని ఈ క్యాంప్కి రమ్మని అడిగాను నేను. మీలో ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పినటువంటి ఈ విషయాలు మీరు పాటించుకుంటూ అనేక మంది చేత పాటించేటటువంటి ప్రయత్నం చేయండి. దాన్ని ఎలా ఆర్గనైజ్ చేస్తారో అన్నది మీకు వదిలేస్తున్నాను నేను. మీకున్నటువంటి పరిస్థితులు బట్టి దాన్ని ఎలాగా ఏం చేస్తే బాగుంటుంది అన్నది కానీ వదిలేస్తున్నాను అంటే అసలు మీరు వదిలేస్తున్నారు నాకు పెద్ద బాధ. అంచేత వదలను. ఇవాళ సాయంత్రం మీరు నాకు చెప్పాలి మీరు ఏం ప్రణాళికలు వేశారు దీపయజ్ఞం తర్వాత. అంచేత గాయత్రి మంత్రముతో పాటు గురుదేవులు రాసినటువంటి గాయత్రి మహావిజ్ఞాన్ మూడు పుస్తకాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ కి ఆ మూడు పుస్తకాలలో మీరు నిష్ణాతులు అవ్వాలి, థియరీ అయినా కనీసము. చాలా జాగ్రత్తగా అర్థండి, మాకు భాష రాదు మాస్టారు, భాష రావక్కర్లేదు. అది చదివి చెప్పగలిగే వాళ్ళు ఉంటే మీరు నేర్చుకుంటే చాలు. సబ్జెక్ట్ అక్కడ అక్బర్ లాంటి మహాచక్రవర్తికి చదువు రాదు, శివాజీకి చదువు రాదు, కామరాజు నాడారికి చదువు రాదు. పండిత్ శ్రీరామ్ శర్మ ఆచార్య నాకు తెలిసి యూనివర్సిటీలో కానీ ఎక్కడ కానీ చదువుకోలేదు. చాలా మంది గురువులు అందరూ వేలిముద్రగాళ్ళే. కానీ సబ్జెక్ట్ వచ్చి వాళ్ళకి ఉపనిషత్తులో చెప్పింది, మిగతా వాటిలో చెప్పింది, వాళ్ళు చాలా బాగా చెప్పగలరు, ప్రాక్టికల్ గా వాళ్ళు చాలా చేయగలరు. అంచేత నా పరివారు వాళ్ళందరికీ, నా వాళ్ళు అనుకునేటటువంటి వాళ్ళకి ఇది నా శాసనంగా మీరు స్వీకరించి గాయత్రి మంత్ర జపమే కాదు గాయత్రి మహావిజ్ఞాన్ మీకు పూర్తిగా పరిపూర్ణమైనటువంటి అథారిటీగా మీరు తయారవ్వాలి. అలా తయారైనటువంటి వ్యక్తికి ఏ విధమైనటువంటి లోటు ప్రపంచంలో ఉండదు. మీరు చేసి చూడండి. అనేక పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటారు కదా, ఇలా చేస్తే అది అవుతుంది, ఇలా చేస్తే అది అవుతుందని. గాయత్రి మహావిజ్ఞాన్ మూడు భాగాలు మధించండి. చెప్పామండి చాలా మందికి చదవలేదండి అని చెప్పకండి, ముందు మీరు చదవండి. భలే దొరుకుతారు అందరూ, మీరు చెప్పమన్నారు కదా పాస్టారు, నేను ఎంతమందికో చెప్పాను వాడు చేయలేదు, పోనీ నువ్వు చేసావా, మిమ్మల్ని చేయమని ఎక్కడన్నాను, మీరు చెప్పమన్నారు కదా. కాదు, మిమ్మల్ని కూడా చదవమంటున్నాను. ముందు మీరు నిష్ణాతుకండి. మీరు అందులో విపరీతమైనటువంటి జ్ఞానం వస్తే గాయత్రి మంత్ర శక్తి ఉన్న వాళ్ళ చోట యాటమ్ బాంబు పేలదు. కై శాటిల్ అయితే సంవత్సరం నాకు గుర్తు లేదు కానీ భారతదేశం మీద పడుతుంది అని స్కైలాబ్ ఎక్కడ పడుతుంది అన్నారు నాకు గుర్తు లేదు కానీ సైంటిస్టులు అందరూ ఏకకంఠంలో చెప్పారు గ్యారంటీగా ఇండియా మీదే పడుతుంది. మధ్యప్రదేశ్ దగ్గర ఎక్కడో వాళ్ళు లోకల్ క్యాలిక్యులేట్ చేశారు వాళ్ళ వాళ్ళ లెక్కలు తప్పు కాదు కానీ వాళ్ళ లెక్కల్లో గాయత్రి మంత్రం లేదు వచ్చిన కూడా అది. అప్పుడు గురుదేవులు బతికున్నారు, కొంతమంది గురుదేవుల దగ్గరికి ఉత్తరాలు రాసిన వాళ్ళు రాశారు, కొంతమంది పారిపోయి హరిద్వార్కి వచ్చారు రక్షణగా. తప్పేం లేదు అందులో, మరి గురువు ఉన్నప్పుడు సమర్థమైనటువంటి గురువు ఉన్నప్పుడు మనకి భయం ఉన్నప్పుడు అక్కడికే పోతాం, అది తప్పేం కాదు. అప్పుడు గురుదేవుడు స్పష్టంగా చెప్పారు, ఈ స్కైలాబ్ పెట్టడం వల్ల ఎవరికి ఏ హాని జరగదు, ఒక దోమ కూడా దానివల్ల చావదు అని. నాకు తెలిసి, నేను అప్పుడు యూనివర్సిటీలో రీసెర్చ్ చేస్తున్నాను, గురువు గారి యొక్క శిష్యులలోనే చాలా మంది నన్ను గురువు గారిని విక్రయించారు. అందుకే భారతదేశం ఇలా తగలడిపోయింది. సబ్జెక్ట్ రానివాడు ఎవరిని అంటున్నారు, అర్థమైందా? గురువు గారిని అంటున్నారు. సబ్జెక్ట్ రానివాడు స్కైలాబ్ పడదట, అసలు భారతదేశంలోనే పడదు, సముద్రానికి నేను పంపించేస్తాను అన్నాడు. అసలు ఆయన క్యాలిక్యులేషన్స్ ఏమైనా వచ్చా, సైన్స్ ఏమైనా చదివాడా ఆయన? కానీ ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు కదా. 1971లో బంగ్లాదేశ్ యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా అదే రకమైనటువంటి ప్రమాదం ఏర్పడింది. అప్పుడు కూడా ఆయన చెప్పాడు, మీరేం గాబరాపడక్కర్లేదు, ఈ యుద్ధం అది ఏమీ జరగదు అని. ప్రపంచంలో ఈనాటికి కూడా అది ఒక వరల్డ్ రికార్డేమో, 10,000 మంది సైనికులు వాళ్ళ యొక్క జనరల్తో సహా ఆత్మార్పణ చేసుకోవటం. మళ్ళీ జరగలేదు, మొన్న ఇరాక్ లో ఏదో జరిగిపోతుంది అనుకున్నా, అక్కడ ఏం జరగలేదు, అక్కడ ఏమి జరగలేదు, సుష్మంది. అక్కడ గాయత్రి మంత్రం యొక్క శక్తి గురించి నేను చెప్తున్నాను. ఆ శక్తిలో భాగముగానే మీకు సాయంత్రం ఈ కార్డ్స్ ఇవ్వబడతాయి. 100 కోట్ల సామూహిక గాయత్రి మంత్ర జపము, దీని డీటెయిల్స్ సాయంత్రం చెప్తాను నేను. మన వాళ్ళు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇందులో భాగస్వాములే, నాకు కుదరదు అనకండి. మీరు ముందే చెప్పాల్సింది మాట్లాడు, మేము వచ్చి ఉండేవాళ్ళం కాదు అసలు. మరి ఇరికించకపోతే ఇంక గురువు ఏంటి? అంచేత మీరు ఇరుక్కుపోయారు, నేనేం చేయలేను నేను. కానీ ఇంకాస్త ఇరకాటంలో నేను పెట్టబోతున్నాను. కొంచెం సాహసం చేయగలిగేవాడు, కొంచెం ఎక్కువ వస్తలేదు. ఇలాంటివి ఇంకో 9 కార్డులు తీసుకోండి, తీసి ఇంకో 9 మందికి ఇవ్వండి, సరేనా? అంతే, అంతకంటే పెద్ద కోరిక ఏం లేదు. దీనివల్ల ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఇదొక శ్రావణ మాసంలో గోదావరి పుష్కరాలు, అంటే ఆగస్టులోనే ఇప్పుడు పడుతుంది, అది అయిపోగానే జూలై 30 సరే, ఇది గోదావరి పుష్కరాలు. దీని తర్వాత ఇమ్మీడియట్ గా కృష్ణ పుష్కరాలు వస్తాయి, అది జూన్ నెలలో పడుతుంది అంటే గాయత్రి జయంతి పడుతుంది. చాలా జాగ్రత్తగా వినండి, మిలిటరీ ఎక్కువ ఉండదు, కానీ మిలిటరీ చేసినటువంటి పని వల్ల మొత్తం ఆ దేశం బాగుపడుతుంది, అంతే కదా. చాలా సార్లు మిలిటరీ ద్వారా రక్షణ పొందినటువంటి వ్యక్తులకు అసలు ఆ మిలిటరీ ఎవరి నుంచి వాళ్ళని రక్షించిందో కూడా తెలియదు, తెలుస్తుంది కదా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ జగద్గురు పీఠంలో అధిరోహించటానికి మీరు మిలిటరీ వాళ్ళలాగా అనంతమైనటువంటి గాయత్రి మంత్ర జప జంజావాతాన్ని సృష్టించండి, అది నా కోరిక. చెప్పండికోట్రా, నేనేమో ఇంత పెద్ద బాట జంజావాతం అంటే మీరు చప్పట్లు కూడా కొట్టకపోతే అట, కానీ చప్పట్లు కొట్టారు కనుక అది సృష్టించే బాధ్యత కూడా మీదే. ఊపి పారేయండి, అసలు మొత్తము ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఆ గాయత్రి మంత్ర శక్తితో దద్దరిల్లాలి. అరవక్కర్లే, మీరు మంత్రశక్తి దద్దరిల్లింపజేస్తుంది. దానికి కావలసినటువంటి ఆధ్యాత్మిక శక్తి అష్టమేధ యజ్ఞం ద్వారా లభించింది మీకు. ఏ రాష్ట్రంలో అయితే అష్టమేధ యజ్ఞం జరుగుతుందో ఆ రాష్ట్రంలో సౌరశక్తి పరిమార్జన, సూర్యుడి యొక్క శక్తిని మీరు ఆకర్షించుకోవటానికి కావలసినటువంటి వాతావరణం ఏర్పడిపోతుంది. అంటే ఏంటి, ప్రెసిడెంట్ యుగ సైనికులకి మార్చింగ్ ఆర్డర్ ఇచ్చేసాడు అనమాట. ఇప్పుడు సైనికులు వెళ్తారా వెనక్కి వస్తారా అన్నది రేపు కృష్ణ పుష్కరాల్లో తెలుస్తుంది నాకు. కానీ మీరు ఇన్నాళ్ళు చాలా బాగా చేశారు, అనుకున్న దానికంటే ఖచ్చితంగా చాలా బాగా చేశారు. అనేక మంది గురువులని ఇటు సూక్ష్మ జగత్తులోనూ నేను కలిశాను, భౌతిక జగత్తులోనూ కలిశాను, సశరీరముగా ఉన్నటువంటి కొద్ది మంది గురువుల్ని ఈ మధ్య కాలంలోనే కలిశాను. నేను చాలా గొప్ప గొప్ప గురువుని కలిశాను. నేను వాళ్ళందరూ ముక్త కంఠంతో మన యొక్క కృషిని, మన అంటే నా గ్రూప్ సంగతి నేను చెప్పుకుంటాను, ప్రతి చోట అహంకారాలుంటాయి, ప్రతి చోట మోహాలుంటాయి, నాకు చాలా పెద్ద మోహాలున్నాయి, అంచేత ఆధ్యాత్మిక జగత్ అంటే మోహం ఉండకూడదు అనుకునేటటువంటి గురువు శిష్యులను మేము కావు. మనం కాదు కనుక మీరు కాదు. శ్రీరామ శర్మ ఆచార్య ఒక విశేషమైనటువంటి మాట అనేవాడు. ప్రతిరోజు రాత్రి ఆయన పడుకునేవాడ. అదేంటో తమాషా, ఆయన నిద్రలేసేసరికి తలలో తడిచింది అంటారు.